ஸ்தியானாமந்தஸ்திமிர்மிஹிரத்வேபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஹரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நமஹ. கூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதாசாகாம் வந்தே வால்மீகி கோகிலோ ஆஞ்சநேயமதி பாட்டலானனம் ஆஞ்சநேயமதி பாட்டலானனம் காஞ்சனாத்ரி கமனீய விக்ரகம் பாரிஜாத தருமூலவாசினோ பாவயாமி பவமானந்தனம் பாவயாமி பவமானந்தனம். அந்த செப்பண்டி ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். ఇది ఒక గొప్ప మంత్రశ్లోకం కనుక వీలున్నప్పుడల్లా పారాయణము చేసుకోండి. శ్రీరామచంద్ర ప్రభు ఔన్నత్యం లోకానికి పదే పదే చాటుతున్న అపూర్వ గ్రంథం శ్రీమద్ రామాయణం. రామాయణంలో ఏ కాండం తీసుకున్నా రాముని యొక్క సుగుణాలనే వర్ణించారు. బాలకాండంలో మొదటి సర్గంతా రాముడి సుగుణాలే, అయోధ్యాకాండంలో మొదటి సర్గమంతా కూడా శ్రీరామచంద్ర ప్రభు యొక్క గుణగణాలే. భగవంతుడి యొక్క గుణగణములు ఎంత ఎక్కువగా వర్ణిస్తే మానవుడు అంత తొందరగా తరిస్తాడు. కారణం, మన ఆపదలను ఆయన అపహరిస్తాడు. మన ఆపదలు అపహరించడం కోసమే లేని ఆపద ఆయన తెచ్చుకుంటాడు, కష్టాలన్నీ ఆయన స్వీకరిస్తాడు. రాముడికి తెల్లవారితే పట్టాభిషేకం అని ముహూర్తం పెట్టారు. రామా నీకు పట్టాభిషేకం జరుగుతుందని తండ్రి చెబితే ఎక్కడన్నా రాముడు ఎగిరి గంతులేశాడు. అలాగే నాన్నగారు అన్నాడు. ఎక్కడ ముఖంలో వికారము లేదు, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోవడం లేదు, ఎగిరి గంతులేదు, మీరు ఏం చెబితే చేస్తానన్నాడు. మరి కొద్దిసేపట్లో నీకు పట్టాభిషేకం లేదని చెబుతారు వాళ్ళు. అప్పుడు అలాగే ఉన్నాడు ఆయన ఎందుకు అలా ఉన్నాడు? ఇదంతా దైవ నిర్ణయం అన్నాడు. దైవం తానయ్యుండి ఇది దైవ నిర్ణయం అంటాడు ఆయన. చాలా గొప్ప లక్షణం అండి. శ్రీరామచంద్రుడికి పట్టాభిషేక వార్త అన్ని చోట్ల ప్రచారం అయిపోయిన తర్వాత కైకాదేవి ఏమో కోపగృహంలోకి వెళ్ళిపోయి ముసుగు పెట్టుకొని మాసిన చీర కట్టుకొని క్రోధావేశంతో ఎప్పుడు దశరథుడు వస్తాడా వీడి అంతం చూద్దామా అని ఎదురు చూస్తోంది. ఇంతలో దశరథుడు అన్ని ఏర్పాట్లు ముగించుకుని, ఇప్పటికే రాముడికి పట్టాభిషేకాన్ని నేను ప్రకటించాను, ఈ వార్త అన్ని చోట్లకి వెళ్ళిందా లేదా, అంతఃపురానికి కూడా వెళ్ళిందా లేదా అనుకున్నట్టే. ఆయనకు లోపల కొంచెం అనుమానం, వెళ్ళిందా లేదా. అందుకని ఆయన ఇక్కడ నుంచి బయలుదేరాడు. అద్య రామాభిషేకోవై ప్రసిద్ధ ఇది జజ్ఞవాన్. రాముడికి పట్టాభిషేకం ఈరోజేగా నిర్ణయించాను, ఆయనకు ముహూర్తం పెట్టింది ఈరోజే. కాబట్టి క్షణాలలో ఇది వ్యాపించి ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు. అందులో ముఖ్యంగా అంతఃపురం వాళ్ళకి ఈ రహస్యం తెలియలేదేమో అనుకున్నాడు ఆయన. ఇప్పటికే తెలిసింది, జరగవలసినవన్నీ జరిగాయని తెలియదు పాపం. దశరథుడు కూడా కొన్ని విషయాల్లో అమాయకుండాలాగా. అందుకని ఇంకా కైకి తెలిసి ఉండదు, ఆడవాళ్ళకి తెలియలేదు అనుకున్నాడు ఆయన. లేదని చెప్పమంటారా? అసలు ఆడవాళ్ళకి తెలిసినంత తొందరగా మగవాళ్ళకు కూడా కొన్ని రహస్యాలు తెలియబట్ట, అది చాలా మంచిది అన్నారు శాస్త్రం ప్రకారంగా. అందుకని ఈయన ముందు చిన్న భార్య దగ్గరకి అంతఃపురంలోకి బయలుదేరాడు. ఆయనకి ఒక మంచి పని చేసే ముందు ముందు చిన్న భార్యతో మాట్లాడటం అలవాటు. కైకేయికి చెప్పిన తర్వాత కైకేయి ఒప్పుకున్నాక పని చేస్తాడు. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే సాధారణంగా కైక వద్దు అనదు, ఆయన వెంటే ఉంటుంది. ఇప్పుడంటే కాలం వ్యత్యయమై విపరీతమై రాముడు అడవికి వెళ్ళవలసి ఉంది కాబట్టి అలా బుద్ధి అవడం మారింది. కానీ అంత పూర్వం ఎక్కువగా దశరథుణ్ణి పీడించి పిప్పి చేసిన సంఘటనలు వారికి రామాయణంలో కనపడవు. మొత్తం మీద దశరథుడు అంతఃపురంలోకి కైకేయి ఉన్న మందిరంలోకి అడుగు పెట్టాట. ఇక్కడ అన్నాడండి వాల్మీకి గొప్ప ఉపమానం. అసలు వాల్మీకి లాంటి కవులు ఉంటారనిపిస్తుంది అనమాట. ఆది కావ్యంలో ఎంత గొప్ప ఉపమానం వేశాడని. పాండురాభ్ర వివాకాశం రాహుయుక్తం నిశాకర, అనగా ఏమిటో తెలుసా? ఆకాశం అంతా స్వచ్ఛమైన మేఘాలు ఉన్నాయి, తెల్లని మేఘాలు ఉన్నాయి. తెల్లని మేఘాలు ఉన్నాయంటే వర్షం రాదు. కానీ ఆకాశంలోకి అప్పటికే ఒక గ్రహం వచ్చాట. ఎవడు? రాహువు. రాహువు ఉన్న ప్రాంతమునకు చంద్రుడు వచ్చినట్టుగా వెళ్ళట్ట. ఈయన రాహువు ఉన్న చోటికి చంద్రుడు వెళ్ళాడంటే అర్థం ఏంటి? చంద్రుడికి గ్రహణం పడుతుంది. ఇప్పుడు దశరథుడు చంద్రుడు, కైక రాహువు, అంతఃపురం ఆకాశం. ఆకాశం అనే అంతఃపురంలోకి అప్పటికే రాహువు ప్రవేశించాడు, ఇప్పుడు దశరథుడు ప్రవేశిస్తున్నాడు. అంటే రాహువు టక్కున చంద్రుణ్ణి పట్టుకున్నట్టుగా కైకేయి దశరథుణ్ణి పట్టుకుంటుంది. కానీ ఇక్కడ ఆకాశంతో స్వచ్ఛాకాశంలో తెల్లని మేఘాలు ఉన్నాయట. పాండురాభ్రమివ ఆకాశం, ఇక్కడుంది కొసమెరుపు. సాధారణంగా రాహువు చంద్రుని పట్టుకుంటే కొంతసేపటికి ఏమవుతుంది? విడిచిపెడతాడు. గ్రహణం, పట్టుకోవడం, విడిచిపెట్టడం రెండు ఉంటాయి. కానీ తెల్లని మేఘాలున్న చోటికి రాహువు వస్తే గ్రహణం నుంచి చంద్రుడు విముక్తి పొందిన ఈ తెల్లని మేఘములు ఆయన కమ్మేసి వెన్నెలు లేకుండా చేస్తాయి. అనగా దశరథుడు అనేవాడి ప్రాణం మరికొద్దిసేపట్లో మళ్ళీ మేఘాల్లో ప్రవేశిస్తుంది. మేఘాల్లోకి ప్రవేశించడం అంటే పోతాడని చెప్పడం. ఇప్పుడు కైక ఉన్న మందిరంలోకి ప్రవేశించిన ఆయన ఇక తిరిగి ప్రాణములతో రాడు అని చెప్పకుండా చెప్పాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వ్యంగ్యం ఈ ప్రపంచంలో ఎవరు చెప్పగలుగుతారు అంటే భాష మీద పట్టున్న వాళ్ళు, ఋషులు మాత్రమే చెప్పగలుగుతారు. అంత వ్యంగ్యం పోయి వాచ్యమే కదటండి ఇవాళ. ఇవాళ ఏ కవిత్వం చూసినా ఎక్కువ భాగం డైరెక్ట్గా కొండ పదలుగొట్టినట్టుగా తిట్లు తప్ప కనపట్లా. పూర్వం తిట్టేటప్పుడు కూడా సున్నితంగా తిట్టేవారు, కథ చెప్పేటప్పుడు రాబోయేదాన్ని మనకి తెలియజేసేవారు. దానికి అసలైన కవిత్వం అని పేరు. కవిత్వం ఎప్పుడూ కూడా చెప్పకుండా చెప్తారన్నమాట. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళాడు. లోపల రకరకాల చిలుకలు ఉన్నాయి, పంజరాల్లో హంసలు ఉన్నాయి, ఇంకా రకరకాలైన పక్షులు అక్కడ తిరుగుతున్నాయి. సాధారణంగా అంతఃపురంలో మంచి మంచి పక్షులు ఉంటాయి. భార్యల దగ్గరికి మహారాజులు పెడుతున్నప్పుడు పక్షులు కిలకిల్లాడుతూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది ఆ దృశ్యం. అందులో నెమళ్ళు నృత్యం చేస్తూ ఉన్నప్పుడు భార్య దగ్గరికి వెళ్ళేవాడికి ఏదో తెలియని ఒక ఆహ్లాదం కలుగుతుందిట. అందుకే దశరథుడు కైకేయి దగ్గరికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో హంసలు క్రేంకారాలు చేశాయి, నెమళ్ళు నృత్యాలు చేశాయి, చిలుకలు అటు ఇటు తిరుగుతున్నాయి. ఇది కాక అంతఃపుర స్త్రీలు వీణలు వాయిస్తున్నారు, మృదంగ ధ్వనులు చేస్తున్నారు. ఇంకా కైకేయి ఉన్న అంతఃపురంలో రకరకాల మధుర పదార్థాలు ఉన్నాయి, తియ్యని పదార్థాలు, కారం వెయ్యబడిన పదార్థాలు, పులిహారలు, దద్దోజనాలు, ఇలా ఒకటే అంటే మృదు మధురమైన పదార్థాలు, త్రాగే పానీయాలు అన్నీ ఉన్నాయి. ఈ వార్ధక్యంలో కూడా దశరథుడికి ఇవన్నీ కామోద్రేకం కలిగించాయి. అంతఃపురం అలా ఉందన్నమాట. అసలు అంతఃపురం అంటే తమ భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ధర్మబద్ధమైన కామం పొందాలి. తన భార్య దగ్గరికి వెళ్ళేవాడికి వచ్చే కామం ధర్మబద్ధమైన కామం. ఆ స్థితిలోనే ఎక్కడుంది కైకేయి అని వెతికాడు. ఎక్కడా కైక కనపడలా. కాపలా కాసే ఒక స్త్రీని పిలిచి, ఏది అమ్మగారు, మీ అమ్మగారు ఎక్కడ, రాణిగారు ఎక్కడా అని అడిగితే వాళ్ళు కొంచెం జంకుతూ రెండు చేతులలో జోడించి, దేవ దేవీ భృశం క్రుద్ధ క్రోధాగారమభిద్రుత. మహారాజా, చెప్పాలో చెప్పకూడదో తెలియటం లేదు, అయినా మీకు చెప్పడం ధర్మం. రాజుగారికి చెప్పకపోతే అది రాజద్రోహం, చెబితే అంతఃపుర ద్రోహం, తప్పదు. అమ్మగారు మీరు వచ్చే ముందు రొసరొసలాడుతూ తీవ్ర క్రోధంతో కోపగృహంలోకి ప్రవేశించారండో అన్నారు కాపలవాళ్ళు. కాపల కాసేవాళ్ళు సాధారణంగా అంతఃపుర స్త్రీలు అయి ఉంటారు. వాళ్ళు కూడా పరాక్రమం కలిగిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు విలువిద్యలు ఆరితేరిన వాళ్ళు. కోదండం కత్తులు పుచ్చుకుని అంతఃపురాన్ని జాగరూకులై కాపలా కాస్తారు. లోపలికి దుర్మార్గులు ప్రవేశించకుండా చూస్తారనమాట. అటువంటి వాళ్ళ నాయకురాలు చెప్పగానే దశరథుడు ఉలిక్కిపడ్డాడు. ఏం విచిత్రం ఇది, కాలం కాని కాలంలో హఠాత్తుగా కైక కోపగృహంలో ప్రవేశించడమా, ఏమయ్యిందప్పా అనుకున్నాడు ఆయన. నిజానికి దశరథుడికి పాపం పుణ్యం తెలియదు, ఆయన కొంచెం అమాయకుడు కొన్ని విషయాల్లో. కైకని పూర్తిగా నమ్మినవాడు ఆయన. సవృద్ధస్థరుణీ భార్యాం ప్రాణేభ్యోపి గరీయసీం అన్నాడు. ఆయన వృద్ధుడు, భార్య తరుణి, పడుచు పెళ్ళం ముసలి మొగుడు, ఈ టైటిల్ ఇక్కడదనమాట. పైగా ఆయనకి ఆ భార్య ప్రాణేభ్యోపి గరీయసీం అన్నాడు. ప్రాణముల కంటే భార్య అంటే ఎక్కువ ఇష్టం అంట. ఇక భార్య ఏం చెబితే చేస్తాడు ఆయన. వాళ్ళ ఆవిడంటే ప్రాణం. నిజంగా భార్యను అలా ప్రేమించాలి. ధర్మం ప్రకారంగా భార్యను అలా ప్రేమించడం అందరూ చెయ్యాలి. కాకపోతే ఎంతవరకు అంతవరకు ఉండాలి. సీతని రాముడు ప్రేమించినట్టు ఎవరు ప్రేమించగలరండి? అలాగని ఎప్పుడన్నా ధర్మం తప్పాడు మరి. కాకపోతే దశరథుడు భార్య కోసం అవసరమైతే ధర్మం కూడా తప్పేవాడు. ఈయన అపాపహ, పాపం లేనివాడు. పాప సంకల్పం, ఆవిడ పాప సంకల్పం కలిగిందాన్ని. ఆవిడ్ని కోపగృహంలోకి వెళ్ళి చూశాడు. నా భార్య కోపగృహంలోకి ఎందుకు వెళ్ళిందా అని వెతుక్కుంటూ క్రోధగృహంలోకి వెళ్ళాడు. ఆగ్నేయ దిగ్భాగంలో ఉన్న కోపగృహం తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ గుడ్డి దీపాలు తప్ప వెలుతురు ఎక్కువ ఉండదు. కోపగృహంలో ఉన్నవాళ్ళు దీపాలు బాగా వేసుకుని ఫ్యాన్లు పెట్టుకోరు కదా, పరుపుల మీద పడుకోరుగా, కటిక నేల మీద పడుకుంటారు, దీపం తక్కువగా ఉంటుంది, ఆ లోపల కొంచెం సువాసనలు ఉండవు. మొగుడు రాగానే ధుమధుములు ఆడిపోవాలి. అలాంటి ధుమధుములతో ఉంది ఆవిడ, చాలా తీవ్ర క్రోధంతో ఉంది. అలా కోపంతో కటిక నేల మీద పడుకొని ఉన్న భార్యను చూశాడు ఆయన. ఒక క్షణం ఆయనకి మతిపోయింది. గాలికి కదిలిపోతున్న తీగ ఎలా ఉందో అలా ఉందిట ఆవిడ. కొన్ని తీగలు ఉంటాయి సరే, సన్నజాజులు, మల్లె తీగలు, లేకపోతే బత్సల తీగలు, ద్రాక్ష తీగలు. ఈ తీగలు గాలి వేసినప్పుడు అటు ఇటు కదిలిపోతాయి. గాలికి కదులుతున్న తీగలో ఉంది ఆవిడ, అంటే సన్నగా ఉందన్నమాట, చక్కగా ముచ్చటగా ఉంది. ఎందుకో కానీ పూర్వం ఆడవాళ్ళు ఎక్సర్సైజులు బాగా చేసి నాలాగా తీగల్లో ఉండేవారు. అందుకని ఆవిడ తీగలో ఉంది, గాలికి కదిలిపోతున్న తీగలో ఉంది. గాలికి కదిలిపోతున్న తీగ అంటే ఏమిటి? కోపం వల్ల మనకి కదిలిపోతారు. కోపం ఎక్కువైపోతే బుసలు వస్తాయి ముక్కులోంచి. ఆ వచ్చే గాలి కూడా, ఆవిడ విడిచిపెట్టే గాలి కూడా పాము బుస్స కొడుతుంటే ఎలా ఉందో అలా ఉంది. మంచి ఆడత్రాచు పాము బుస్ బుస్ అన్నట్టుగా ఆవిడ నోట్లోంచి గాలి వస్తుంది, గురక పెడుతున్నట్టుగా ఉంది. నిజంగానే ఆడత్రాచు పాములాగే ఉందిలేండి. నల్లని డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ సమయంలో ఆవిడ కస్సు బుస్సులు ఆడుతూనే ఉంది. మంచి అడవి ఏనుగు, ఆడ ఏనుగు అడవిలోకి వెళ్ళినప్పుడు మగ ఏనుగు దగ్గరకు వచ్చి తొండంతో ప్రేమగా స్పృశించగానే ఆడ ఏనుగు కోపం తగ్గిపోతుందని శాస్త్రం. ఆడ ఏనుగులు కోపం వస్తుంది అడవిలో. అలా కోపం వచ్చినప్పుడు ఆడ ఏనుగు కోపం తగ్గించాలంటే ఏం చేస్తారు? ఓ మగ ఏనుగును పంపుతారు. మగ ఏనుగు ప్రేమగా వెళ్ళి వెనక నుంచి తొండంతో ఇలా కొట్టగానే ఆడ ఏనుగు కోపం తగ్గిపోతుంది. లేదా ఎప్పుడైనా మగ ఏనుగు కోపం వస్తే మచ్చికైన ఆడ ఏనుగును వదులుతారు. ఈ ఆడ ఏనుగును చూడగానే కూడా మగ ఏనుగు కోపం పోతుంది. అందుకని దశరథుడు ఏం చేశాడు? కోపంతో ఉన్న ఆడ ఏనుగు దగ్గరికి వెళ్ళి మగ ఏనుగు తొండంతో తాకినట్లుగా అలా నిమిరాడు.
ప్రేమగా కైకని. నిజానికి ఒత్తప్పుడైతే ఆవిడ కరిగిపోయేది. అందువల్ల ఈవిడకు కోపం తగ్గుతుందనుకుని ప్రేమగా చెయ్యి వేశాడు. వేసి ఏమైనా కోరుకుంటున్నావా, నీ కోరిక తీరక కోపం వచ్చిందా, లేక అనారోగ్యం పాలయ్యావా, ఎందుకు నీకు కోపం వచ్చింది దేవి? ఎప్పుడూ నువ్వు నా మీద ఏనాడు ఆగ్రహించలేదు. అసలు నీకు ఆగ్రహం తెప్పించే పని నేను చేస్తేగా, నువ్వు ఏం చెబితే చేస్తున్నప్పుడు ఇంక నీకు ఎందుకు కోపం వస్తుంది? మొగుడి మీద ఎప్పుడు కోపం వస్తుంది? ఏదన్నా చెప్పిన పని చెయ్యకపోతే పెళ్ళైనప్పటి నుంచి దశరథుడు ఆవిడ కా అంటే కా, కీ అంటే కీ, వెరసి కాకి అనమంటే కాకి, హంస అనమంటే హంస అనేవట. అప్పుడు ఇంక కాపురంలో తగాదాలు ఏమొస్తాయండి? అసలు నేర్చుకోవాలి మనం అందరం రామాయణాన్ని చూసి కొన్ని విషయాలు. అందువల్ల ఎప్పుడు నిన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నాను, అటువంటిప్పుడు నీకు కోపమే రాకూడదు. ఇవాళ నీకు కోపం వచ్చింది కాబట్టి కోపగృహంలోకి వచ్చావు. ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరైనా అవమానించారా, లేక అనారోగ్యం వచ్చిందా, ఏదైనా బాధ కలిగిందా? ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నీ ముఖం నువ్వు చూసుకోవట్లేదు కానీ భూతోపహత చిత్తేవ మమ చిత్త ప్రమాథిని, భూతం పట్టిన స్త్రీలా ఉన్నావు. నిన్ను చూస్తే నా మనస్సు కరిగిపోతుంది. నా మనస్సుని బాధ పెడుతున్నావు నువ్వు. బాధ పెడుతున్న నువ్వు ప్రస్తుతం దయ్యం పట్టిన వాళ్ళు అని పళ్ళు పడపడ కొరుగుతున్నట్టుగా ఉన్నావు. కోపం వచ్చినటువంటి భార్యామడిట దయ్యం పట్టిందనిలా కనపడుతుంది భర్తకి. మనకి బోలినంతమంది వైద్యులు ఉన్నారు. నేను చాలా జీతం ఇస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇచ్చే జీతం కంటే రెట్టింపు జీతం ఇచ్చిపోయి వాళ్ళందరినీ పోషిస్తున్నాను. నా దగ్గర గొప్ప గొప్ప శస్త్రచికిత్సకులు ఉన్నారు, మానసిక వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు. వైద్యంలో పుండు కూడా నెత్తి మీద పడకుండా, ఒంటికింత గాయం కాకుండా వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వైద్యులు నా దగ్గర నా ఆస్థానంలో కొన్ని వేల మంది ఉన్నారు. వారికి నేను బోలెడంత జీతం ఇస్తున్నాను. వాళ్ళందరినీ పిలిపిస్తాను, నీ రోగం ఏమిటో చెబితే వాళ్ళు క్షణాల్లో నీ రోగం తొలగించి నీకు ఆరోగ్యం ఇస్తారు. కాదండి, ఇది శరీర రోగం కాదు, నా మనస్సుకి బాధ కలిగిందంటే ఆ బాధ కలిగించిన దుర్మార్గుడు ఎవడో చెబుతాను. ఎంత మాట నాడండి నా, అసలు ఎవరైనా మాట అంటారా? అంటే భార్య మీద వెర్రి ప్రేమ వల్ల దేనివల్ల ఆయన అనకూడని మాట అన్నాడు. మారోదీశ్చ చకారీష్త్వం, మారోదీహి మా చకారిషీస్త్వం, దేవి సంపది శోషణం, అవధ్యో వధ్యతాం కోవా కోవాధ్యో విముచ్యతాం. నువ్వు మాత్రం ఏడవకు. నీకింత బాధ కలిగించిన వాడెవడో నాకు చెప్పు. వాడెవడన్నా నిమిషంలో చంపేస్తాను. చంపకూడని పుణ్యాత్ముడిని చంపేస్తాను నీకోసం. నువ్వు అడిగితే పరమ పుణ్యాత్ముడిని కూడా ఒక్క దెబ్బకి నరికి అవతల పారేస్తాను. కాదు, ఎవడో చావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఉరిశిక్ష పడింది అన్నావా, నువ్వు విడిచిపెట్టమంటే వాడిని విడిచిపెడతాను. అంటే చంపవలసిన వాడిని కూడా నీకోసం విడిచిపెడతాను. చంపకూడని మంచివాడిని కూడా నీకోసం చంపేస్తాను. నిరపరాధిని దండిస్తానంటున్నాడండి ఆయన. నువ్వు చెబితే తప్పు లేని వాడిని చంపుతాను, తప్పు ఉన్నవాడిని విడిచిపెడతాను. ఇంకా కోరుకో, కటిక దరిద్రుణ్ణి క్షణాలలో కోటీశ్వరుణ్ణి చేయమంటావా, కొంప లేకుండా ఉన్నవాడికి మొత్తం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ రాసిచ్చేయమంటే రాసిచ్చేస్తాను, లేక మంచి కోటీశ్వరుణ్ణి సంపదలు ఉన్నవాడిని కటిక దరిద్రుణ్ణి చేయమంటే నిమిషంలో దరిద్రుణ్ణి చేసేస్తాను. ఏం కావాలంటే చేస్తాను, ఏం కావాలో కోరుకో. నేను, నా పరివారం, నా మంత్రులు, మేమంతా నీకు దాసులం, దాసానుదాసులం. అడగాలే కానీ నీకోసం స్వర్గం కిందకి దించుతాం, భూలోకాన్ని పాతాళానికి గంటుతాం. సూర్యరశ్మి సోకిన సోకని ప్రాంతములు అనగా తూర్పు నుంచి పడమర వరకు, దక్షిణం నుంచి ఉత్తరం వరకు ఉన్న సర్వ భూమండలం నాది. అంగవంగ మగధ మాత్స్య దేశాదులు, ఇంకా చీకటి భూములు, అసలు సూర్యుడు కూడా ప్రవేశించలేని మంచు భూములు కూడా నావే. ఇవన్నిటిల్లో నీకేం కావాలో కోరుకో. నేల మీద పడి దొల్లకు, ఏడవకు, ఆయాసం వద్దు. అనగానే దొరికాడు వీడు. చంపకూడని వాడిని చంపుతానంటున్నాడు, వదిలిపెట్టమంటే శిక్ష పడిన వాడిని విడిచి వదిలిపెడతానంటున్నాడు. కాబట్టి భర్తగారు కొంచెం గ్రిప్పులోకి వచ్చారనుకుంది. అందుకని ఆవిడ ఏమందో తెలుసా, నాకెవరూ ఇంతవరకు అపకారం చేయలేదు, ఉన్నదల్లా నాకు ఒక కోరిక ఉంది, నా కోరిక నువ్వు తీరుస్తానని ప్రమాణం చేస్తే నోట్లో మాట బయటకు వస్తుంది. అంటే నేను ఏమనుకుంటున్నానో అది తీరుస్తాను అని ప్రమాణం చెయ్యి, అప్పుడు చెబుతాను. అంతేగాని చెప్పాక నువ్వు చెప్పిపోతే ప్రమాదం కనుక ముందు చెప్పనంది, ఒట్టేస్తే చెబుతానంది అనమాట. ఒట్టేస్తే ఒట్టి తీసి గట్టి మీద పెట్టలేడు కనుక. అప్పుడు ఆయన నవ్వి, ఓ శివరిదానా, ఇంత చిన్న విషయానికి ఇంత కొనిచ్చి నా కొంప ముంచి నా దొంప తెచ్చి నన్ను భయపెడుతున్నావా, ఇంతేనా నీ మనసులో మాట, నీ కోరికుంటే తీర్చనా అని ప్రేమగా ఆవిడ తలని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. ఆవిడ తల స్వయంగా తొడ మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని జుట్టలా నిమిరాడు. స్త్రీలలో నీ అంత ప్రియురాలు నాకు లేదు, నాకు ముగ్గురే ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు భార్యల్లో కౌసల్య కన్నా సుమిత్ర కన్నా నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రురాలివి. పురుషులలో రాముడి కంటే ఇష్టుడు నాకు లేడు, రాముడే నాకు ఇష్టుడు. భార్యల్లో నువ్వు, పుత్రుల్లో రాముడు నాకు ప్రాణం. నేను నాకంటే రాముడిని ఎక్కువగా ప్రేమిస్తాను, ఆ రాముడి మీద ఒట్టేస్తున్నాను అన్నాడు ఏందో ఆయన. ఎంత కమిట్ అయిపోయాడు ఆయన. మాటిచ్చే ముందు అదిగే కొంచెం ఆలోచించాలి. ఆత్మనావాత్మజ్యైశ్చాన్యై వృణేయం మనుజర్షభం తేన రామేణ కైకేయి శపేతే వచనక్రియాం. నేను ఈ ప్రపంచంలో రాముడి కంటే ఇష్టపడేవాడు మరొకడు లేడు. నా కొడుకులనే కాదు, అసలు పురుషులలో ఈ చరాచర జగత్తులో ఉన్న మహాపురుషులందరిలో రాముడు మాత్రమే నాకు ప్రీతిపాత్రుడు. ఆ రాముడి మీద ఒట్టు, శపేతే అన్నాడండి ఆయన. అతని మీద ప్రమాణం చేసి నీకు మాట ఇస్తున్నాను, నువ్వు ఏం చెబితే చేస్తాను, కోరుకో, నా శపథాన్ని గమనించు, నిశ్చింతగా ఏం కావాలో కోరుకో. నాకు నీ మీద ఇంతకాలం ఎంత ప్రేమ ఉందో నువ్వు గ్రహించలేకపోయావా? పెళ్ళైనప్పటి నుంచో చూస్తున్నావు కదా, నీవు ఎక్కడుంటే అక్కడుంటాను, నువ్వు తినమంటే తింటాను, అలంకరించుకోమంటే అలంకరించుకో ఉంటాను, లేదా అలంకారాలు మానేస్తాను. ఎన్నో పుణ్యములు చేశాను, ఆ పుణ్యములన్నీ నీకే ధారపోశాను. అటువంటి నన్ను ఇంకా నీవు పూర్తిగా గ్రహించలేకపోవటం నీ దురదృష్టమో నా దురదృష్టమో అనగా, అప్పుడు ఆవిడ, అమ్మయ్య దొరికాడు ఈయన, రాముడి మీదే ఒట్టెట్టుకున్నాక కాదంటాడా అనుకుని, స్వామి నా మనోరథం తీరుస్తానన్నావు గనక ఇప్పుడు మొహమాట లేకుండా చెబుతున్నాను. పైగా మళ్ళీ అంతలోనే ఎంత తెలివైందంటే, యథాక్రమేణ శపసి వరం మమ దదాసిచ తత్సృణంతు తత్సృణ్వంతు త్రయస్త్రింశత్తు దేవాః సాగ్ని పురోగమాః. మహారాజా, మాట ఇచ్చావు, ఆ మాటకి నువ్వు నేనే కాదు దేవతలు సాక్షి. మొత్తం లోకంలో త్రయస్త్రింశస్త దేవా 33 మంది దేవతలు. ఇక్కడ 33 అనే శబ్దం పడ్డానికి యొక్క అంతరార్థం ఏంటి? సాధారణంగా 33 కోట్లు కదా అంటారు, 3 కోట్లు లేక 33 కోట్లు దేవతలు భూలోకానికి వస్తారు, వాళ్ళు మనకి సాక్ష్యంగా ఉంటారు. సాధారణంగా ఎక్కువ మంది దేవతలు, పూర్తి దేవతలు అయితే 33, కానీ అప్పుడప్పుడు యజ్ఞములకు 3 కోట్లు వస్తారు. అందుకే మనం ప్రమాణం చేసేటప్పుడు 3 కోట్ల దేవతల సాక్షిగా లేదా 33 కోట్ల దేవతల సాక్షి అంటాం. కానీ ఇక్కడ రామాయణంలో 33 అని అంటాడే త్రయస్త్రివిశత్. నువ్వు నాకు మాట ఇచ్చావు, నీ కోరిక తీరుస్తానన్నావు, దానికి సాక్ష్యం 33 దేవతలు అంటుంది. ఏమిటంటే 33 సంఖ్యని 33 కోట్లకు వాడతాం, అది సంస్కృతం యొక్క మర్యాద. 1 అంటే 1 కోటికి లెక్కట, కోటి అంటే సమూహం అనమాట. కాబట్టి 33 దేవతలు అంటే అర్థం 33 కోట్లు అని అర్థం అనమాట. దానికి ఉదాహరణ చెప్పమంటారా? నిజానికి అష్టోత్తర శతనామం అనాలి, 108 నామములు. శత అంటే 100, ఉత్తర ఎక్కువ. ఎంత ఎక్కువ? 8 ఉత్తర 8 ఎక్కువగా శతనామం అంటే 108 నామాలు. అందువల్ల సాధారణంగా రామాష్టోత్తర శతనామం, సీతాష్టోత్తర శతనామం అనకుండా ఎక్కువ పర్యాయాలు అష్టోత్తర నామాలు చదువుదాము, అష్టోత్తరం చదువుదాము అంటారు. ఎక్కువ మంది చూడండి అష్టోత్తరం చదువుదాము అంటారే, కానీ అష్టోత్తర శతనామం అనే మాట వాటల అష్టోత్తర శతము అనకపోయినా అష్టోత్తరము అంటే నెక్స్ట్ శతం తర్వాత 8 అని అర్థం. అలా వ్యవహారంలో వాడతాం. అలాగే భగవద్గీత, భగవత్ తీసేశాం, గీత ఉత్తి గీతే. గీతాన్ని ఎలా అయితే భగవద్గీతలో షార్ట్ కట్గా వాడుతున్నామో, వాసుదేవుడు అన్న చోట వాసు అని ఎలా పిలుస్తున్నామో, అలాగే 33 కోట్లు అనడానికి త్రయస్త్రివిశత్ అని కూడా పలకడం ఒక సంప్రదాయం. అందుకే ఇప్పుడు ఆవిడ ఏమంది, దశరథ నువ్వు నాకు నేను ఏం చెబితే అది చేస్తానని మాట ఇచ్చావు, ఈ మాటకి మన మధ్యన సాక్షుల్ని తీసుకొస్తున్నాను, ఈ చరాచర జగత్తులో ఉన్న 33 కోట్ల దేవతలు మనకి సాక్షి, అగ్నిదేవుడు సాక్షి, చంద్రుడు ఆదిత్యుడు సాక్షి, నభశ్చైవ గ్రహాహ రాత్రి అహనీ దిశాహ, ఇంకా ఆకాశంలో ఉన్న నవగ్రహాలు, భూమి ఆకాశాలతో కూడిన సమస్త జగత్తు, రాత్రి పగలు దిక్కులు అందరూ సాక్ష్యం, గంధర్వులు సాక్ష్యం, రాక్షసులు సాక్ష్యం, రాత్రిపూట తిరిగే భూతములు సాక్ష్యం, అది రాత్రి కదా, అందుకని రాత్రిపూట కొన్ని భూతములు చరాచర జగత్తు తిరుగుతూ ఉంటాయి, అలా తిరుగుతూ ఉన్న సకల రాత్రి దేవతలు సాక్ష్యం. అసలు ఎంత దుర్మార్గ్రహాలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అన్నమాట. కారణ జన్మురాలు పక్కన పెడదాం, ఈ మాట ఇచ్చాక రాముడి మీద ఒట్టేసినా సరే ఇదిగో నువ్వు అన్నావు ఈ మాట, ఇంతమంది విన్నారు, వీళ్ళందరూ మనకి సాక్ష్యం అంటుంది. ఎక్కడ అతను ఇచ్చిన మాట తప్పకుండా ఆయన బాగా కమిట్ చేయిస్తుంది అన్నమాట అని పైకి కిందకి చూసింది. ఆయన తెల్లబోయాడు, నేను రాముడి మీద ఒట్టు పెట్టి నీకు మాట ఇస్తే మళ్ళీ వీళ్ళందరినీ నువ్వు తీసుకొస్తావంటే ఆ ఇచ్చి జారిపోతావేమో నాకు భయం, ఎందుకైనా మంచిదని ఇంతమంది దేవతల్ని సాక్ష్యంగా లాక్కున్నాను అనగా ఈయన ఇంకా సంతోషపడిపోతున్నాడు, మా ఆవిడ ఎంత మంచిదో, మా ఇద్దరి మధ్యలో జరుగుతున్న దానికి ఎంతమందిని తీసుకొచ్చింది అనుకుని కోరుకో కోరుకో కోరుకున్న వెంటనే తీర్చేస్తాను అన్నాడు ఆయన. కోరుకున్నాక భోరు భోరు మరి ఆడవాలని తెలియక పాపం కోరుకో అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ, మహారాజా ఇప్పుడు పాత కథలన్నీ గుర్తుకు తెచ్చుకుందాం, ఒకప్పుడు మనం శంబరాసురుడి మీదకి దేవతలకి సాయం చేయటానికి యుద్ధానికి వెళ్ళాం, అది రాత్రి యుద్ధం, ఆ రాత్రి యుద్ధంలో భయంకరుడైన రాక్షసులు నిన్ను బాణములతో కొట్టారు, నీకు సారథి లేకపోతే నీ రథాన్ని నేను నడిపాను, నీకు సారథ్యం చేశాను, నిజానికి కైక సారథ్యం మాత్రమే చేసింది, కానీ రామాయణం సరిగ్గా చదవని వాళ్ళు పిచ్చి పిచ్చి కథలు చెప్పడం మొదలెట్టారు. చక్రానికిట ఇరుసు ఊడిపోయిందట, మధ్యలో ఒక ఏదో మేకు ఊడిపోయిందట, రథ చక్రాలకి ఏమవుతుందంటే ఒక మేకు కొడతారు చూసారు ఎడ్ల బళ్ళకి, ఆ మేకు పై తీసేస్తే చక్రం ఊడిపోతుందిట, ఆ చక్రము బిగించి పెట్టినటువంటి ఒక శీలం ఊడిపోతే ఆ శీల బదులు ఇవిడు వేలు పెట్టిందిట, ఆ వేలు పెట్టడం వల్ల చక్రం బయటికి రాలేదుట, ఇంకా అయ్యం పుల్ల పెట్టింది అనలేదు. అలాంటి వాడు కూడా ఉన్నారండో, ఆవిడ కైక పుల్ల పెట్టింది, ఆ పుల్ల పెట్టిన ఊరిని పుల్లని కూడా పిలుస్తున్నారని కూడా ఒక ఆయన కల్పితగా చెప్పేస్తున్నాడు. ఏం కల్పితాలండి, విచిత్రంగా ఉంటాయన్నమాట, ఎక్కడ ప్రపంచంలో ఉండవు, వేలు పెడితే ఎలా బయటకు రాకుండా ఉంటుందండి, ఆవిడ రథసారథ్యం చేసింది అని ఏకాదశి సర్గలో కూడా మళ్ళీ అయోధ్యాకాండంలో చెప్పారు. రథం నడిపింది, రథం నడిపి రాక్షసులు ఆయన్ని చంపకుండా కాపాడింది, తర్వాత ఆయన విజృంభించగలిగాడు. ఆనాడు నేను నీ ప్రాణరక్షణ చేశాను, అప్పుడే నువ్వు నా మీద ఎంతో ప్రేమతో 2 వరాలు ఇచ్చావు కోరుకోమన్నావు, ఆ వరాలు కోరుకుంటానగానే ఈయన కొంచెం ఎందుకు అనుమానం వచ్చింది, కొయ్యవారాడు, ఆ పాత వరాలు ఇప్పుడు గుర్తుకు చేస్తోంది ఏం కోరుతుందో అని కొంచెం గుండె చెల్లుమంది కండో, అప్పుడప్పుడు మనకి తెలియకుండానే 6th సెన్స్ అని ఉంటుంది లోపల చెప్పేస్తుంది, అందుకని నిశ్చేష్టుడైపోయాడు. ఇందాక ఏమన్నాడు, కోరుకో కోరుకో అన్నాడు, కానీ ఇప్పుడు రోడ్లోంచి మాట రావటల్లా, కొందరికి స్టేజ్ ఫీరు, అప్పటిదాకా కింద ఎన్ని కబుర్లు అని చెబుతారు, కానీ వైద్య దగ్గరకు వస్తారు వాడు కిక్కురు అన్నాడు. అలా ఈయన కూడా ఒక క్షణం కొయ్యబారిపోయాడు. అప్పుడు ఆవిడ, ఇప్పుడు చెబుతున్నా విను, ఆనాడు ఇచ్చిన వరాలు 2 కోరుకుంటున్నాను, అందులో ఒక వరం భరతుడికి రాముడికి బదులుగా పట్టాభిషేకం చెయ్యాలి, 2వ వరం రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో నివసించాలి, కాషాయములు నారచీరలు ధరించి అరణ్యవాసులు ఎలా బతకాలో అలా బతకాలి, ఇది నేను నీ దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి 2 వరాలు. ఒక్క క్షణకాలం పరితాపానికి గురి కింద పడిపోయాడు ఆయన, గుండెలు జల్లుమన్నాయి, శరీరం కంపించింది, ముఖం రంగు మారిపోయింది, పాలిపోయింది, రక్తం లేనప్పుడు ముఖం ఎలా ఉంటుంది అలా అయిపోయింది, ఇది నిజమా అసత్యమా, అక్కడ కూడా మళ్ళీ అనుమానంలో పడ్డట్టండు. అయ్యి కిన్నుమే యది వా స్వప్న చిత్తమోహోపి వా మమ అనుభూతోపసర్గో వా మనసో వాప్యుపద్రవ. కైక సాధారణంగా మంచి మనస్సు కలిగింది, ఇప్పుడు రాముడి పట్టాభిషేకానికి వ్యతిరేకమైన మాట మాట్లాడుతోంది, ఆవిడ మాట్లాడదు నిజానికి అలా, కానీ మాట్లాడింది. కాబట్టి ఇది స్వప్నమా? కొంపదీసి నేను నిద్రపోతుంటే నాకు కల రాలేదు కదా. మళ్ళీ ఏమనుకున్నాడు, నేను నిద్రపోతున్నప్పుడు కదా కల వస్తుంది, కల ఎప్పుడు నిద్రపోతే వస్తుంది. ఈవిడ నన్ను రాముణ్ణి అడవికి పంపమన్నది అనగానే ఇది కలయము అనుకుందామా అంటే, అసలు నేను ఈరోజే నిద్రపోలేదు, నిద్రపోకుండా ఉంటే కలలో వస్తుంది, సభలో ఉంటే నిద్ర రాదు, ఇంటికి వస్తే ఇంకా నిద్రైపోలేదు. పోనీ ఏ పద్మాకర్ గారు ఉపన్యాసంలో మంచి మంచి పద్యాలు పాడుతున్నప్పుడు ఆ కమదనానికి నిద్ర వచ్చింది అనుకోవడానికి ఆయన ఉపన్యాసంలో లేదు. ఇప్పుడు నాకు నిద్రే లేనప్పుడు స్వప్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నిజమే లేక చిత్తభ్రమ కాదు కదా. ఒక్కోసారి మనోభ్రమను ఉంటుంది, మనస్సుకి భ్రమ కలిగినప్పుడు జరగంది జరిగినట్టు అనిపిస్తున్నట్టు. కొంతమంది అలాంటి వాడు కూడా ఉంటారు. మీకు చూడండి, పురాణాల్లో మధ్యలో లేనిపోయిన భ్రమలు ఎన్నో వస్తూ ఉంటాయన్నమాట. నా పురాణం విన్నవాళ్ళు చెప్పిన మాటే చెప్పాను, నా చిన్నప్పుడు కాబట్టి నా దగ్గర ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు పెద్దాండయ్యకి చెప్పలేకపోతున్నారు, కానీ నేను 8 ఏళ్ల వయసులో కూడా పెద్దవాళ్ళని కూర్చోబెట్టి పురాణం చెప్పేవాడిని. పురాణం విన్నాక ఒక ఆవిడ వచ్చి నేను కైకి కింద మారిపోయినట్టు కల వచ్చిందండి అది ఆవిడ. ఆవిడ కర్మ, ఆవిడకి పూర్వజన్మవాసన ఏముందో, ఆవిడ కైకి పాత్ర వేసిందిట. మరొక ఆవిడంది నేను కౌశల్యనైపోయానండి అంది. ఒక ఆవిడ ఇంకో అడుగు ముందుకేసి నేనే సీతనైపోయి రాముడిని కౌగిలించుకున్నానండి అంది ఒక ఆవిడ. నిజం, ఇవన్నీ జరిగాయి. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, అప్పుడప్పుడు ఇలాంటి భ్రమలు వస్తూ ఉంటాయి మనకి. రాముడితో అడవికి వెళ్ళినట్టు లేక రాముడితో తిరిగినట్టు వైకుంఠానికి వెళ్ళినప్పుడు పురాణం మధ్యలో వస్తూ ఉంటాయట, మెరుకుగా ఉండగానే. వీటిని చిత్త భ్రమలు అంటారు. మంచి వస్తే పర్వాలేదు, చెట్ట వస్తేనే ప్రమాదం. కొంప తీసి నాకు ఇప్పుడు ఏదైనా అలాంటి వెర్రి భ్రమ కలిగిందా అనుకుంటూ దుఃఖిస్తున్నాడు. కళ్ళు తిరిగి పడ్డాడు, మళ్ళీ లేచాడు. పాముల వాడు మంత్రం వేసినప్పుడు పాము కదలు లేకుండా గజగజలాడినట్టు అయిపోయింది ఆయన పని. మళ్ళీ స్పృహ తప్పి పడిపోయాడు, మళ్ళీ లేచాడు. ఫిట్లు వస్తాయి, లేస్తాడు, మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ లేస్తాడు. చిట్ట చివరికి లేచి అతి కష్టం మీద నిజమేనా అని అడిగాడు. నిజమే అంది ఆవిడ. గజం దూరంలో ఉండి నిజమేనా అని అడుగుతావి ఏమిటి, ఇది నిజమంది. అప్పుడు ఆయన ఓసి పాపిష్టిదానా అన్నాడు. ఎప్పుడు అంతలా భార్యను తిట్టలేదు, అందులో చిన్న భార్యను అసలు తిట్టలేదు ఆయన. నృసింసే దృష్ట చారిత్రే కులస్యాస్య వినాశని కింకృతం తవ రామేణ పాపం పాపే మయాపివా. ఓసి నీచురాలా, దుష్టురాలా, పాపిష్టిదానా, నా వంశం నాశనం చేయడానికి వచ్చేవిటే నువ్వు నా ఇంట్లోకి? రాముడు నీకేం అపకారం చేశాడు? పోని, ఎప్పుడన్నా రాముడు ఒక్కసారైనా పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నీకు వ్యతిరేకంగా మాట్లాడా? చిన్నప్పటి నుంచి రాముడు నీ ఊళ్ళో పెరిగాడు, నువ్వు అతన్ని అంత ప్రేమగా పెంచావు. రాముడు అమ్మ అన్నాడు కానీ పిన్ని అన్నాడా? రాముడు ఎప్పుడు మాత అన్నట్టండి, అంతేగాని మాతృసోదరి అనో ఇంకోటనో ఇంకో పదం వాడలేదు అసలు ఆయన. అటువంటి వాడిని అడవికి పంపాలని నీ మనస్సు ఎలా అంగీకరిస్తోంది? నువ్వు రాజకుమార్తెవి, ఉత్తమ వంశంలో పుట్టావు, అటువంటి నీకు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టింది? నీకు పుట్టిందా? మరి ఎవరైనా నీకు ఈ బుద్ధి రెచ్చగొట్టి ఎక్కించారా? కౌశల్య, సుమిత్ర, ఆఖరికి నా రాజ్యం ఎవరినైనా నేను విడిచిపెడతాను, నా ప్రాణం కూడా విడిచిపెడతాను, కానీ రాముడిని నేను విడిచిపెట్టలేనని నీకు తెలియదా అన్నాడే. కావాలంటే ఇంతకాలం నన్ను ఎంతో సేవిస్తున్న నా పెద్ద భార్యను విడిచిపెడతాను, రెండో భార్యను విడిచిపెడతాను. నిన్ను విడిచిపెడతాను అంటలేదండో, ఏది ఇంత కష్టంలో కూడా? కౌశల్యను విడిచిపెడతాను, సుమిత్రను విడిచిపెడతాను, రాజ్యం విడిచిపెడతాను, అరే ప్రాణం విడిచిపెడతాను, కానీ రాముడిని విడవను అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే ఈ ఘట్టం చదువుతున్నప్పుడు ఇప్పుడు కూడా దశరథుడు అవసరమైతే నిన్నైనా విడిచిపెడతాను అని అనరల్లా. అక్కడుంది లింకు, దిక్కుమాలకు వెళ్ళాం, దిక్కుమాల ప్రేమ అని నేను అలా పెద్దలు వ్యాఖ్యానంలో అన్నారు. వాళ్ళు నాది అనుకునే రుసుమి, నా పెద్ద కుమారుణ్ణి చూచినప్పుడు నాకు కలిగే ప్రేమ అంతా ఇంత కాదు. సూర్యుడు లేకపోతే లోకాలు బతకవచ్చు, వర్షం పడకపోయినా మొక్కలు పెరగచ్చు, కానీ రాముడు లేకపోతే నా ప్రాణం నిలబడదు. అటువంటి రాముణ్ణి పంపితే నేను బతుకుతానా? నేను బతికితే నువ్వు ఉంటావా? పాపిష్టిదానా? నా మాట విను, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ పాదాల మీద శిరస్సు పెట్టి నమస్కరిస్తాను. ఈ దారుణమైన ఆలోచన విడిచిపెట్టు. ఒకవేళ నీకు నిజంగా భరతుడి మీద ప్రేమ ఎక్కువ ఉంది, అప్పుడేం చేద్దాం? భరతుడికి పట్టాభిషేకం చేసేద్దాం. అస్తు యత్తత్వయా పూర్వం వ్యాకృతం రాఘవం ప్రతి. భరతుడు అంటే నాకు ఇష్టం అంటే నువ్వు కోరుకుంటే నీ కోరికను అనుసరించి భరతునికి యువరాజ పట్టాభిషేకం చేస్తాను, అది తప్పులేదు. కానీ రాముణ్ణి అడవికి ఎందుకు పంపడం? భరతుడికి రాజ్యం ఇచ్చాక రాముడు ఇక్కడ ఉండని ఏదో అంతఃపురంలో ఉండి హాయిగా అన్నం తింటూ నా కళ్ళ ముందు ఉంటాడు. సుందరి, నువ్వు కోరుకున్న ఏ కోరిక నేను ఎప్పుడూ ఇంతవరకు కాదనలేదు, ఈ ఒక్క కోరిక మాత్రం కాదన్నందుకు నన్ను మన్నించు, నీకు పుణ్యం ఉంటుంది. ధర్మాత్ముడు, యశస్వి, కరుణాస్వరూపుడు, ప్రజల మన్ననలు పొందిన రాముడిని మాత్రం అరణ్యానికి పంపకు. ఆ రాముడి శరీరం చూడు, చర్మం మీద చెయ్యేస్తే చర్మం కందిపోతుంది, అంత కోమలంగా ఉంటుంది చర్మం. అరికాళ్ళు పువ్వుల్లో ఉంటాయి, జుట్టు మెత్తగా ఉంటుంది, మనస్సు ఇంకా మెత్తగా ఉంటుంది. సకల సుందరుడు, సుకుమారుడు, కుసుమ సుకుమారుడు అయిన రామచంద్రుడు అడవిలోకి వెడితే ఎలా బతుకుతాడు? అడవుల్లో కటిక రాళ్ల మీద, ముళ్ళ మీద, నేల మీద నడవగలడా? అక్కడ పావులుంటాయి, సింహాలుంటాయి, తేళ్లుంటాయి, జర్రులుంటాయి, ఇవన్నీ పాకుతూ ఉంటే తట్టుకోగలడా? రాముడు అంతటి సుకుమారుడిని అడవికి ఎలా పంపగలం? రాముడిలా నిన్ను ప్రేమించేవాడు ఎవడున్నాడు? నీ కొడుకు భరతుడి కంటే రాముడు ఎక్కువ నిన్ను సేవించాడు కదటే. ఎప్పుడన్నా భరతుడు రాముడు ప్రేమించినట్టుగా నిన్ను ప్రేమించాడా? నువ్వు ఏం చెప్పినా అమ్మా నన్ను ఏం చేయమంటావని నీ దగ్గరకు వచ్చి నీకు నమస్కరించి నీ వాక్యాలు తూచా తప్పకుండా పాటించేవాడు ఒక రాముడే. ఆలోచించుకో, నీ కొడుకు కంటే రాముడే గొప్పవాడు, నన్ను నమ్ము అని పరిపరి విధాలుగా అన్నాడు. అంతలోనే రెండు చేతులు జోడించాడు. ఇలా ఎప్పుడు భార్యకి ఆయన నమస్కరించలా, నుదుటి చేర్చి నీకు దండం పెడతాను, సాష్టాంగ నమస్కారం చేస్తాను అని కింద పడిపోయాడు. నోరు ఎండిపోయింది, మంచినీళ్ళు తాగడు, కన్నీళ్ళు వస్తున్నాయి, ఆ కన్నీళ్ళు తుడుచుకోడు, కింద పడిపోతాడు, లేస్తాడు, అంతలోనే కూర్చుంటాడు, అంతలోనే లేస్తాడు. దాంతో కైకేయి పళ్ళు పటపట కొరికింది, ఇంకా కోపం పెరిగిపోయిందిటే ఆవిడికి. రాజా, నీ గురించి నేను అనుమానించినంతా అయ్యింది, నువ్వు నాకు ఇచ్చి మాట తప్పుతావేమో అని నాకు మొదటి నుంచి అనుమానమే. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. నాకు ఇచ్చిన మాట ఏమిటి? ఆ మాటకి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతావే. నేను నీవు కోరుకుండే రెండు వరాలు ఇస్తాను అన్నావు నువ్వు, ఆ వరాలు ఎందుకు ఇప్పుడు మళ్ళీ మర్చిపోతున్నావు? ఎప్పుడైనా ధర్మజ్ఞుడైన వాడు ఒకసారి ఒక మాట అంటే ఆ మాట మాట వరుస కూడా తప్పకూడదు. యుద్ధంలో నీకు ప్రాణం నిలబెట్టినప్పుడే నీ ప్రాణం నీ మాట నావైపోయాయి, ఇంకా అక్కడి నుంచి నీ ప్రాణాలు నీవి కాదు, నీ రాజ్యం నీది కాదు. కాబట్టి రాజ్యం నాదే, నేనేం చెబితే చేయాలి. ఇచ్చిన మాట మాట వరుస కూడా తప్పకు. ఒకవేళ మాట తప్పేవనుకో, తోటి రాజులంతా నిన్ను చెడబడా తిడతారు, నీకు అపకీర్తి వస్తుంది, చెడ్డ పేరుతో బతకడం కూడా ఒక బతుకేనా? అయినా నీ వంశం వాళ్ళు అంతఃపురం ఎంతోమంది మహారాజులు గొప్ప గొప్ప దాన ధర్మములు చేసి కీర్తి పొందినవాడే. పూర్వం సైభ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు, శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి గురించి వెళ్ళలేదా? ఇప్పుడు చెబుతోందండి ఈయనకి లేని పని పురాణాలన్నీ. సైభ్య సేన కపోతి ఏ స్వమాంసం పక్షిణే దదౌ అలర్క చక్షుషీ దత్వా జగామగతి ఉత్తమాం. శిబి అని ఒక రాజు ఉన్నాడు. ఈ శిబి చక్రవర్తి పరమదాత. దానము ధర్మము తప్ప ఈ ప్రపంచంలో మనిషికి మరొక గొప్ప వస్తువు లేదు అని చెప్పాట ఆయన. ఈయన నిజంగా దానం చేసేవాడేనా, దాతయ్యేనా పరీక్షించాలి అనుకున్నారు దేవతలు. వెంటనే ఇంద్రుడు ఒక డేగ కింద మారిపోయాడు, అగ్ని ఒక పౌరంగా మారిపోయాడు. ఈ పౌరాన్ని డేగ తరగమడం మొదలెట్టింది. తరుముకొస్తూ ఉంటే డేగ పౌరం పరుగు పొరుగున వచ్చి సభలో సింహాసనం మీద కూర్చున్న శిబి చక్రవర్తి తొడ మీద వాలింది. శిబి చక్రవర్తి, రక్షించు రక్షించు, నా ప్రాణాలు పోతున్నాయి, ఒక డేగ నన్ను పట్టుకుని చంపి తనబోతోంది, నన్ను కాపాడు అని పాపం పౌరం వచ్చి ఆయన్ని శరణు కోరింది. పౌరులు డేగలు కూడా ఆ కాలంలో మనలాగా సంస్కృతంలో, తెలుగులో, మానవ భాషలో మాట్లాడేది. వెంటనే శిబి చక్రవర్తి, నీకు ప్రాణదానం చేశానన్నాడు. అలా ప్రాణదానం చేశాను అన్నాడో లేదో శిబి చక్రవర్తి, ఆ పౌరంతో అలా అన్నాడో లేదో డ్యాగ్ వచ్చేసింది. మహారాజా, ఈ పౌరం నా ఆహారం, దానికి నువ్వు ప్రాణరక్షణ ఇచ్చావు, అభయం ఇచ్చావు, దాన్ని రక్షిస్తే నేనేమైపోతాను? దాన్ని భక్షిస్తేనే నేను బతుకుతాను, నువ్వు దాన్ని రక్షిస్తే నేను శిక్షింపబడతాను, నేను చచ్చిపోతాను. నా ఆహారానికి నువ్వు రక్షణ కల్పిస్తే ఇక మేము ఎలా బతుకుతాం? ఒక పిట్టకి మరో పిట్ట ఆహారం, ఒక జంతువుకి మరో జంతువు ఆహారం, ఈ ధర్మములు ఎవరూ కాదనకూడదు. ఆ పౌరం వదిలి దాన్ని నేను తింటాను, బతుకుతానంది. ఒక జంతువుని రక్షించి ఇంకో జంతువుని చంపే అధికారం రాజుకు లేదు అన్నది. అప్పుడు ఆ రాజు నవ్వి, నీకు కేవలం మాంసం చాలు అంతే కదా. పౌరాన్ని తినకపోతే నువ్వేం చావవు. పౌరం బదులు మరొక ఆహారం నీకు కావాలి, అది కూడా నీకు మాంసమే కావాలి. నేను ఆ పౌరాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను గనక ఆ పౌరం ఎంత బరువు ఉందో అంత మాంసం నా శరీరం నుంచి కోసి నీకు ఇస్తానన్నాడు ఆయన. పోనీ ఇంకో జంతువుని ఇస్తానని లేదండోయ్, ఇంకో జంతువుని చంపే అధికారం నాకు లేదు, కాబట్టి నా ఒళ్ళు కోసి నీకు దానం చేస్తానన్నాడు. అనగా అయితే అలా కానియ్యంది. వెంటనే శివ చక్రవర్తి ఒక తాసు తెప్పించాడు. తాసులో ఒక పళ్ళెంలో పౌరాన్ని పెట్టాడు, ఇంకో పళ్ళెంలో ఏం చేశాడు ఆ పౌరం ఎంత బరువు ఉందో అంత మాంసం తన చేతి నుంచి కోసేశాడు. ఒక పెద్ద కత్తి పట్టుకొచ్చి ఈ చెయ్యి మంచి బలంగా కండలతో ఉండేది ఆయనకి, ఈ కండలు కోసి అందులో వేశాడట. ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. ఆయన చేతి మాంసం అంతా కోసి అందులో వేసిన పౌరమే బరువు ఉందిట, ఆయన మాత్రం అంత మాంసం వేయలేకపోయాడు. అంటే పౌరం మామూలు పౌరం, అది మామూలుగా ఓ పౌరం అయితే కేజీయో 2 కేజీలు, మహా అయితే 5 కేజీలు ఉంటుంది. ఈ పౌరం అగ్నిహోత్రుడు, అందుకే ఈయన మొత్తం చెయ్యి కోసి మాంసం అందులో వేసిన పౌరమే ఎక్కువ బరువు ఉంది, మాంసం సరిపోలేదు. అప్పుడు ఈ చేతి మాంసం కోసాడు, ఆ మాంసం కూడా తక్కెడలో కాటాలో వేశాడు, అయినా పౌరమే బరువుగా ఉంది. అప్పుడు ఆయన రెండు వేపున్న తొడలు కూడా కోసేశాడు, చెక్కి ఆ మాంసం అందులో వేశాడు. బంగినపిల్లి మామకాయ యొక్క పెడలు కోసినట్టుగా తొడలు కోసి అందులో వేశాడు, అయినా పౌరమే బరువుగా ఉంటే ఇలా కాదని తానే వెళ్ళి తక్కెట్లో కూర్చున్నట్ట, నన్ను మొత్తం తినేయని. అప్పుడు ఆ తక్కెడిలా వంగిపోయింది, హాహాకారాలు చేశారు దేవతలు. ఒక్క పౌరం శరీర రక్షణ కోసం, ఒక పౌరం ప్రాణం రక్షించడం కోసం తన శరీరాన్ని తన ప్రాణాన్ని త్యాగం చేసేవాడు ఈ ప్రపంచంలో ఎవరున్నారు నీవు తప్ప అని దేవతలు పుష్పవర్షం కురిపించారు. వెంటనే పౌరం కాస్త అగ్నిగా మారిపోయింది. ఇంద్రుడు డేగ రూపంలో ఉన్నవాడు తన రూపం ధరించాడు, డేగ ఇంద్రుడైపోయింది. అప్పుడు వాళ్ళు వచ్చి, మహారాజా నీ ఒళ్ళంతా కోసేసుకున్నావు, నిన్ను నువ్వే సమర్పించుకున్నావు, అందుకే నీ దాతృత్వాన్ని మెచ్చాం, శాశ్వతంగా స్వర్గం ఇచ్చేస్తున్నాం, ఈ భూమి మీద నీ కీర్తి ఉన్నంతకాలం స్వర్గంలో ఉండు అన్నారట. ఇలాంటి త్యాగం చేసిన శివి చక్రవర్తిని గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన మాట కోసం ప్రాణం విడిచిపెట్టాడంది ఆవిడ. నిజంగానండి, పాతకాలంలో గొప్ప పాట నాకు చాలా ఇష్టమైన పాట ఉందన్నమాట, సతీ సుమతనే సినిమా అనుకుంటాను బహుశా. అందులో దానం ధర్మం మీద అద్భుతమైన పాట, రాసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో రచయిత గొప్పవాడు. నీ దానం నీ ధర్మం అనే ఒక పాట అన్నమాట. దానం ధర్మమే, దానం ధర్మమే, నిరుపేదల జీవాధారం, నీ దానం నీ ధర్మం, నిరుపేదల జీవాధారం, నీ దానం నీ ధర్మం, ఇది వేదాల సారం, నీ దానం నీ ధర్మం. మహారాజులైన మహివీడు వేళ, మహారాజులైన మహివీడు వేళ, కొని పోయినారా తమ వెంట సిరుల. మహారాజులైన మహివీడు వేళ, కొని పోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలిచేది ధరణి, నిదానం నీ ధర్మం, నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే, వేదాల సారం, నిదానం నీ ధర్మం, నిరుపేదల జీవాధారం. అందులో గొప్ప మాట, గొప్ప గొప్ప మహారాజులు మన కళ్ళ ముందు పుట్టారు, ఐశ్వర్యాలు అనుభవించారు, భూమండలం అంతా పరిపాలించారు, కానీ ఆ మహారాజులు ఈ మహిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వాళ్లతో ఎవడైనా ఒక్క రూపాయి పెట్టుకెళ్ళాడు. పోనీ వాళ్ళని మేము చూడలేదండి అనుకుంటే మీ కళ్ళ ముందు ఎంతోమందిని చూస్తున్నారుగా, కోట్లు సంపాదించిన వాళ్ళు, యాక్టర్లు, ఫ్యాక్టరీలు ఉన్నవాళ్ళు, ఇంకేవో ఉన్నవాళ్ళు మన కళ్ళ ముందు ఢామ్ అన్నారు. ఈ చచ్చిన వాడు వెనక అతను వాడి శరీరమే వెళ్ళదు. అలాంటప్పుడు ఈ శరీరం కోసం ఎందుకు ఇంత మమకారం, ఇచ్చిన వాటి ఎందుకు తప్పాలి అని మన పెద్దలు ఎన్నో బోధలు చేశారు, అవన్నీ ఈ సమయంలో గుర్తుపెట్టుకో. ఇదంతా ఓ పక్కన పెడితే అలర్కుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన పరమ పూజ్యుడు. నేను ఎవరు ఏమడిగినా దానం చేస్తాను, ప్రాణమైనా ఇస్తానని శపథం చేసిన పుణ్యాత్ముడు ఆయన. ఒక రోజున ఆయన దగ్గరకి ఓ గుడ్డి బ్రాహ్మడు వచ్చాడు. నా కళ్ళు లేవండి, నీ కళ్ళు ఇచ్చేనాక అన్నట్ట. అప్పుడు అలర్కుడు నవ్వి, నా కళ్ళు ఇస్తాను మరి నీ నా కళ్ళు నీకు ఎలా దక్కుతాయి అన్నట్ట. నాకు భగవంతుడు ఒక వరం ఇచ్చాడు, ఎవరైనా తన కళ్ళు తన చేతితో ఇలా పీకేసుకుని గుడ్లు అవి నా చేతిలో పెడితే, ఆ గుడ్లు నా కంటికి పెట్టుకుంటే నా కళ్ళు వచ్చేస్తాయి, నాకు అవి నాకు అతుక్కుపోతాయి. ఆపరేషన్ చేసి కళ్ళు లోపల పెట్టవలసిన అవసరం లేదు, కాకపోతే ఇచ్చేవాడు చేతులతో పీకేసుకోవాలి గుడ్లు. అలా పీకి నా చేతిలో పెట్టన్నట్ట. ఒకసారి ఆలోచించండి, పోనీ మత్తు మంది ఇచ్చి ఏ డాక్టర్ గారు వచ్చి కళ్ళు తీసి చేతిలో పెడితే వీడికి బాధ అయినా ఉండదు. అలా కాదట, ఈ గుడ్లు గోల్డ్తో పీకి వాడి చేతిలో పెట్టాడట. ఇస్తే ఆ కళ్ళు తను తగిలించుకుంటాట, వాడికి చూపు వస్తుందిట. అనగానే అలర్కుడు, ఇదిగో తీసుకో ఇంతంత గోల్డ్ ఉండేవిటానికి, ఆ గోళ్లతో గుడ్లుగా పీకి వాడి చేతిలో పెట్టాడట. ఆ వెంటనే అవతలవాడు ఆ గుడ్డివాడు కంటికి ఇలా పెట్టుకున్నాడు ఆ గుడ్లు, ఆయన కళ్ళు వచ్చేసాయి. అలర్క చక్షుషీదత్వ జగామ గతి ఉత్తమం. ఆనాడు అలర్కుడు ఒక గుడ్డివాడికి కళ్ళు దానం చేశాడు. అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, నాయన నిన్ను పరీక్షించడానికి గుడ్డివాడిని పంపాను, వాడు గుడ్డివాడు కాదురా గరుత్మంతుడురా, గరుత్మంతుడు వచ్చి నేను పరీక్షిస్తే మారు మాట్లాడకుండా కళ్ళు పీక్కున్నావు, అందువల్ల నీకు శాశ్వత వైకుంఠం ఇస్తున్నాను అని అలర్కొని వైకుంఠానికి పట్టుకుపోయాడు. ఈ కథ తెలియకపోతే ఒక్కదానికి అలర్కుడు కళ్ళు ఇచ్చాడనేది మాత్రమే తెలుస్తుంది. అలర్క చక్షుషీదత్వ జగామ గతిముత్తమ. మానాడు అలర్కుడు ఒక గుడ్డివాడికి కళ్ళు దానం చేసి శాశ్వత వైకుంఠం పొందాడు. నువ్వు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని చచ్చిపో అని చెప్పడం, వాళ్ళు గతి పొందారు కదా ఉత్తమ గతులు. నువ్వు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని గతి పొందింది, ఏ గతి పొందుతామో నీ ఇష్టం. దిక్కుమాల నోటిలో పోని ఏమయ్యా మాట ఇచ్చి నిలబెట్టుకుని 10 కాలాలు బతికండంలా, ఉత్తమ గతులకు పో అంటుంది. పూర్వం సముద్రుడు దేవతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని చీటికి వాటికి ఊళ్ళు ముంచట్లేదు. అదే సముద్రుడు రెచ్చిపోయి ఊళ్ళు ముంచితే ఊళ్ళు ఉంటాయా? చెలియలి కట్ట దాటడు సముద్రుడు. ఎప్పుడో తుఫాను వచ్చినప్పుడు ప్రళయం వచ్చినప్పుడు తప్ప అప్పుడు కూడా మొత్తం లోకాలు ముంచెత్తట్లేదు. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకో. భరతుడికి పట్టాభిషేకం చేయటము అది ధర్మమా అధర్మమా? నేను దాని గురించి పట్టించుకున్నా. ఐ డోంట్ కేర్ అబౌట్ ధర్మం అధర్మం అందంతే. భవత్వధర్మో ధర్మో వా సత్యం వా యది వా అనృతం యత్వయా సంసృతం మహ్యం తస్య నాస్తి వ్యతిక్రమః. రాముడికి కాకుండా భరతుడికి పట్టాభిషేకం చెయ్యటం, రాముణ్ణి అడవికి పంపడం, అది ధర్మమా అధర్మమా, సత్యమా అసత్యమా? ఇది నాకు అనవసరం, అది మంచా చెడ్డా? అది కూడా నాకు అక్కర్లా. నువ్వు నాకు ఇచ్చావు మాట, నిలబెట్టుకో మాట, లేదంటే తీసేస్తా నీ తాట. వింటున్నావా నా మాట ఈ పూట అంది. ఒకవేళ నువ్వు ఇచ్చిన మాట తప్పితే అప్పుడు నేనేం చేస్తానో చెబుతున్నాను విను. నీవు చూస్తూ ఉండగానే అహం హి విషమద్యైవ పీత్వా బహుత వాగ్రత, విషం తాగి చచ్చిపోతా లేదా ఉరి వేసుకు చచ్చిపోతాను, అగ్నిలో దూకి చస్తాను, ఆత్మహత్య చేసుకుంటాను తప్ప నేను మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఒక్క క్షణం నీతో కాపురం చేయను. ఇదో బెదిరింపు చాలామంది, నేను చస్తాను చస్తానంటారు. నిజంగా చస్తానన్నవాడు ఎవడు చావడండోయ్. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రోజుకోసారి నేను చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను అన్నవాడు నమ్మకండి, వాడు ఎప్పుడు చావడు. చచ్చేవాడు చెప్పడం, చెప్పి చస్తాడా? మన దగ్గరకు వచ్చి నేను చచ్చిపోతానంటాడా? ఎవడు చెప్పడం. మా చిన్నప్పుడు ఒక ఊళ్ళో చదువుకోవడానికి వెళ్ళాను. మా ఇంటి పక్కనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఓ హెచ్ఎమ్ము. ఆ హెచ్ఎమ్ గారికి ఏమో కూతురు అంటే పిచ్చ, అందువల్ల ఆయన హెచ్ఎమ్ కాదు పిచ్చెమ్ అనేవాళ్ళం. కూతురు మీద చాలా ప్రేమ. ఈ కూతురు రోజు తండ్రిని బెదిరించేదనమాట, నన్ను ఏదన్నామంటే నూతులో దూకుతాను అనేది. పక్కన పెద్ద నుయ్యోటి ఉండేది ఇలాంటి వాళ్ళకి, అందుకని నేను బావిలో దూకుతా అనేది. ఈయన రోజు దూకకు తల్లో దూకంటే నేను దూకుతా అనేది. ఈరోజు స్కూల్కి వెళ్లే ముందు ఆయన కూతుర్ని బతిమాలుకుని గడ్డం పట్టుకుని దానికి కావలసిన డబ్బులు ఇచ్చి ఇంట్లోకి పంపేవాడు. చచ్చకే తల్లి చచ్చకే అనేవాడు చచ్చిపోతానన్నప్పుడల్లా. ఇలాగ నేను దాదాపు ఒక ఏడాది పాటు చూశానండి. ఒక్కరోజు మాత్రం ఈ హెచ్ఎం గారికి నిజంగా పిచ్చి వచ్చేసింది, కోపం వచ్చేసింది. రోజు చచ్చిపోతానంటుంది కదా కూతురు, అందుకని పిల్లలు కొట్టే బెత్తం పట్టుకొచ్చి చచ్చిపోతావా దూకవే దూకుతావా చంపమంటావా అని కర్రెట్టు నలుగు వాదేశాడు. దూకు దూకు అన్నాడు. అనేసరికి అది ఆ రోజు వాడు నాన్న కాళ్ళు పెట్టుకుని నేను దోకన్నాన్న, నన్ను కొట్టగనాన్న, నేను నూతిలో దోకన్నాన్న, కానీ బెదిరిస్తారు సహజంగా. అలాగే ఇవిడ నువ్వు కనుక రాముడిని అడవికి పంపకపోతే నేను గ్యారంటీగా విషం తాగి చచ్చిపోతానని. అప్పుడు ఒక్క క్షణకాలం మళ్ళీ నిశ్చేష్టుడైపోయాడు. వజ్రాయుధంలా తగిలింది ఆ మాట, హృదయం పిండేసినట్టు అయిపోయింది. ఆయన సన్నిపాతం అని ఒక రోగం వస్తే, మూర్ఛ రోగం వస్తే ఎలా పడిపోతాడో అలా పడిపోయాడు. కైక, ఈ అంత చెప్పినా నీ మనసు మార్చుకోవా, సిగ్గు లేదా? ఎప్పుడో ఇచ్చిన మాటని పట్టుకుని ఇప్పుడు అది వరాలుగా కోరుకుని నా ప్రాణం తీస్తావా? నా మాట విను, కఠినాత్పురాలా, నీ పాప సంకల్పాన్ని మార్చుకో. అల్పబుద్ధి నీది, క్షుద్రబుద్ధి నీది. ఈ బుద్ధి వల్ల తెలియకుండానే రాముడికి మహోపకారం చేయవలసిందానివి మహాపకారం చేస్తున్నావు. శ్రీరాముణ్ణి కాదని భరతుడికి నేను పట్టాభిషేకం చేసినా భరతుడు ఈ పట్టాభిషేకాన్ని అంగీకరించడు, ఇక్కడ నమ్మకం ఉందండో ఆయనకి? భరతుడు చాలా గొప్పవాడు, రాముడికి వదులుగా భరతుడికి పట్టాభిషేకం చేస్తే వద్దు నేను ఈ పట్టాభిషేకం చేయించుకొని మా అన్నగారికి మాత్రమే రాజ్యం కావాలి నాకు వద్దంటాడు ఆయన అని నేను నమ్ముతున్నాను. దయతో ఈ కోరికను వెనక్కి తీసుకో, రాముడికి వనవాస శిక్ష వెయ్యకు. ఒకవేళ నువ్వు చెప్పినట్టే నేను రాముడిని ఇక్కడికి పిలిపించి, రామా మీ అమ్మకి మీ పిన్నికి నేను మాట ఇచ్చాను, అందువల్ల నువ్వు అడవికి వెళ్ళు అనగానే రాముడి ముఖం ఏమైపోతుందో తెలుసా? మలినమైపోతుంది. అప్పుడు ఆ ముఖం రాహుగ్రస్త చంద్రుడి వలె అయిపోతుంది. నిజానికి రాముడు అలా అనుకోడు, కానీ ఇలా అనుకుంటున్నట్ట తండ్రి కాబట్టి. రాముణ్ణి నేను అడవికి వెళ్ళమంటే రాముడు గ్రహణం పట్టినప్పుడు, రాహువు పట్టుకున్నప్పుడు చంద్రబింబం ఎలా అయిపోతుందో అలా అయిపోతాడు. పోనీ రాముణ్ణి పక్కన పెడదాం, రాముడి ముఖం బాగానే ఉంటుంది నేను చెప్పిన మాట విన్నాక. కానీ రేపు ఈ జనమేమనుకుంటారు? వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వంటి పురోహితులు నన్ను ఏమంటారు? ప్రజలంతా ఎంతో సంతోషిస్తున్నారు తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం అని. అటువంటిది పట్టాభిషేకం ఆగిపోయింది అనగానే పెళ్ళాంచేతులు కీలుబొమ్మైపోయాడు ఈ దశరథుడు, బంగారం లాంటి కుమారుణ్ణి అడవికి పంపాడని అందరూ నా ముఖం మీద ఉమ్మేస్తారు. అప్పుడు నేనేం సమాధానం చెప్పను? కౌసల్య నేనంటే ఎంతో ఇష్టపడుతుంది, దాసీలాగా నాకు సేవ చేసింది. కార్యేషు దాసి అనే శబ్దమునకు కౌసల్య అర్హురాలు. యదా యదా హి కౌసల్య దాసీ వచ్చ సఖీ వచ భార్యావద్భగినీ వచ్చ మాతృవచ్చ ఉపతిష్ఠతి. కౌసల్య నిజానికి నాకు పట్టపురాణి, జ్యేష్ఠపత్ని, పట్ట మహిషి అయినా ఎప్పుడు దాసీలాగా నాకు సేవ చేస్తోంది. ఎప్పుడన్నా ఆడుకుంటున్నప్పుడు నాకు స్నేహితురల్లో ఉంటుంది. అప్పుడప్పుడు కైకేయితో ఈయన జోదం ఆడతాట. అప్పుడు కౌసల్య వచ్చి పక్కన కూర్చుని, ఏమండోయ్ పాచిక ఇలా వెయ్యండి అనేది. ఈయన పాచిక పారదు, ఆవిడ దగ్గర తెలుసు, అందుకని నాకు వచ్చి సహాయం చేస్తూ ఉంటుంది. సుమిత్రాదుల దగ్గర నేను ఉన్నప్పుడు, ఏది నీ దగ్గర సుమిత్ర దగ్గర ఉంటే దాసీదంలా మీకు కూడా సేవ చేస్తుంది, అందరినీ పోషిస్తుంది, పిల్లలందరినీ నలుగురిని సమానంగా చూస్తుంది, రాముణ్ణి ఎంత ప్రేమగా చూస్తుందో, భరతుణ్ణి ఎంత ప్రేమగా, లక్ష్మణుణ్ణి ఎంత ప్రేమగా, శత్రుఘ్నుణ్ణి ఎంత ప్రేమగా చూస్తుంది, ఎప్పుడు పక్షపాతం చూపించదు. సకల సద్గుణాలకి సుగుణములకు నిలయురాలు కౌసల్య. కౌసల్యలో మాట వరసకు కూడా ఒక్క చెడ్డ గుణం ఉండదు. అటువంటి పుణ్యాత్మురాల్ని ఏడిపిస్తావా? ఆవిడ కొడుకును అడవికి పంపి, రాముడు అడవికి వెడితే నేను మరణిస్తాను, ఆ తర్వాత కౌసల్య మరణిస్తుంది. అప్పుడు ఈ దుర్వార్తకి సీతాదేవి ఏమైపోతుంది? అయ్యో మామగారు పోయారు, అత్తగారు పోయారు అని బాధపడుతుంది. తీరా ఒకవేళ నిజంగా రాముడే ఈ దుర్వార్త విని మరణిస్తే భర్తకి దూరమై వైధవ్యం పొంది ఇంకా ఏడుస్తుంది. కొంచెం నీ కోరికని ఆలోచించుకో, ఇచ్చిన మాట మీద నిలబడమని నన్ను పదే పదే బలవంతం చేయకు. పాపాత్మురాల, నల్లతాచు మీద చెయ్యి వేసిన వాడు కూడా బతకచ్చట, కానీ కేకయ్య దేశపు రాజు గారి కూతురు మీద చెయ్యేసిన వాడు బతకడంలో సామెత ఉంది, ఆ సామెత నిజమవుతోంది. కేకయ్య దేశపు స్త్రీలు కొంచెం కఠినంగా ఉంటారు, అప్పుడప్పుడు కోపం వస్తే భర్తను కూడా మీద చెయ్యేస్తే చంపేస్తారు అని విన్నాను. అది ఇప్పుడు నువ్వు నిజం చేస్తున్నావు. కామాతురుడైన దశరథుడు ఒక పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక రాజ్యాన్ని నాశనం చేశాడు, కొడుకుని పోటు చేసుకున్నాడు, తాను చచ్చాడనే అపకీర్తి నాకు రానివ్వదు అని ఎన్నో బతిమలు చెప్పాడండి ఆయన, మామూలు కాదు. మళ్ళీ చివరిసారిగా అంటున్నాడు, కౌసల్యాం మాంచ రామంచ పుత్రవుచి ఇది హాస్యతి దుఃఖాన్యసహతీ దేవి మామేవానుకరిష్యతి. రాముడు అలా అడవికి వెళ్ళి వెళ్ళగానే రామ రామ అంటూ నేను చావడం ఖాయం, నా చావు తప్పదు. నేను మరణిస్తే కౌసల్య చచ్చిపోతుంది, కౌసల్య చచ్చిపోతే రాముడు మరణిస్తాడు, రాముడు మరణిస్తే లక్ష్మణ శత్రుఘ్నుడు మరణిస్తారు. అప్పుడు నీ కొడుకు భరతుడు మాత్రం బతుకుతాడనుకుంటున్నావా? ఆ తర్వాత సుమిత్ర కూడా నాతో వచ్చేస్తుంది. ఎంతమందిని చంపి నువ్వు ఏం బావుకుంటావే పిచ్చిదానా? ఇక్ష్వాకు రాజ్యంలో ఇంతవరకు ఇటువంటి ఆడవాళ్ళు ఎవరు అడుగు పెట్టలేదు. మా వంశంలోకి అడుగు పెట్టిన స్త్రీలంతా పరమ పతివ్రతలు, భర్తలు ఏం చేస్తే అదే ఆ మార్గంలోనే నడుచుకున్నారు, వంశం యొక్క కీర్తి పెంచారు. ఇవాళ ఆ వంశానికి అపకీర్తి తెచ్చి పెడతావో దుర్మార్గురాలా? రాముడికి అన్నం పెడుతున్నప్పుడు వంటవాళ్ళు పోటీ పడతారు, నేను అన్నం పెడతానంటే నేను పెడతాను అని వడ్డించేవాళ్ళు పోటీ పడతారు. వంట చేసేవాళ్ళేమో రాముడికి బూరెలు ఇష్టం గారెలు ఇష్టం మరి ఎవడికి వాడారు అనుకుని రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు. వడ్డించేవాళ్ళు ఇంకో రెండు అని వాళ్ళ తర్వాత ఒకటి తర్వాత ఒకడు వచ్చి వడ్డం చేయటం మొదలు పెడతారు. ఇలా వంటవాళ్ళు, వడ్డించేవాళ్ళు రాముడికి ఆహారం పెట్టడానికి పోటీ పెడతారు. నువ్వు కూడా పోటీ పడ్డావు, ఇప్పుడు ఆ రాముడు అడవికి పోతే ఈ వంట వాళ్ళు ఎంత ఏడుస్తారు, వడ్డించే వాళ్ళు ఎంత ఏడుస్తారు. రేపు పొద్దున్న ఎప్పుడైనా నువ్వు మాత్రం అయ్యో రాముడు అడవికి పోయాడే, అతనికి ఇంత అన్నం పెట్టలేకపోతున్నానే అని ఏడవకుండా ఉంటావా? ఇంత చెప్పినా నువ్వు ఎన్ని చెప్పు, నాకు రాముడు అడవికి వెళ్ళడం అనే వరం నిలబెట్టుకోవలసిందే, మొట్టమొదటి రాముడు అడవికి పోవలసిందే, భరతుడికి పట్టాభిషేకం జరగవలసిందే అనగా ఈయన ఒక్కసారి నీ కాళ్ళు ఇయ్యి, నీ కాళ్ళ మీద పడతాను, నీ మనస్సు మారుతుందేమో అని అమాంతంగా సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆవిడ కాళ్ళ మీద తలపెట్టబోతుంటే ఆ కాళ్ళు నిర్దయగా వెనక్కి లాగేసుకుంది. ఆయన కింద పడిపోయాడు, కట్టెలా పడిపోయాడు. యయాతివివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యతం. పూర్వం యయాతి అని ఒక రాజు ఉండేవాడు, చంద్రవంశంలో చాలా గొప్పవాడు. ఆయన ఎన్నో పుణ్యములు యజ్ఞములు చేయటం వల్ల స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళాక తినగా ఉండొచ్చుగా అహంకారంతో, నా అంత గొప్ప యజ్ఞము చేసిన వాడు లేడు, నా అంత బాగా దానం చేసిన వాడు లేడు, నేను చేసిన పుణ్యాలు చేసిన వాడు లేడు అని దేవతల్ని చులకనగా చూసేవాడు. మీ అందరికంటే నేను గొప్పవాడు అనేవాడు. ఆహా అనుకున్నాడు ఇంద్రుడు. ఒకరోజున యయాతిని పిలిచాడు. యయాతి మహారాజా, నువ్వు స్వర్గానికి రావడానికి ఏం చేసి ఉంటావు, నువ్వు చేసిన ఘనకార్యాలు ఏమిటి, గొప్ప పనులు చెయ్యకపోతే స్వర్గానికి రారు కదా అన్నాడు. అప్పుడు ఆయన రెచ్చిపోయి ఇంద్రుడు అడిగాడు కదా, అందుకని ఇంద్ర నువ్వు నిజంగా వినాల్సిందే, నీ బతుక్కి ఎప్పుడన్నా నేను చేసిన యజ్ఞాలు చేసావా? 100 అశ్వమేధ యాగాలు నువ్వు చేస్తే నేను 200 చేశాను. నేను చేసిన దాన ధర్మాలు ఎవరన్నా చేశారా? అమ్మ బాబోయ్, బంగారపు కాసులు అలా ఇస్తూనే పోయాను, నేను గోవులు ఇచ్చాను, ఎంతోమందిని గౌరవించాను, గుళ్ళు కట్టించాను, గోపురాలు కట్టించాను అని తను తాను తెగ పొగుడుకోవడం మొదలెట్టాడు. స్టాప్ అన్నాడు ఇంద్రుడు. ఇప్పటిదాకా నువ్వు తెగ పొగుడుకున్నావు, నేను ఆత్మస్థుతి ఎక్కువ చేసుకోవటం వల్ల వరసగా నువ్వు చేసిన పుణ్యములన్నీ పోయాయి, ఎందుకేరా నిన్ను రెచ్చగొట్టింది నేను? ఓ రోజు నేను గొప్పవాడిని అన్నావు కదా, ఆ గొప్పతనం ఏమిటో చెప్పమన్నాను, నువ్వు రెచ్చిపోయావు, నేను ఇన్ని చేశాను అన్ని చేశాను అని నేను నువ్వు పొగుడుకోగానే నువ్వు చేసిన పుణ్యములన్నీ పోయాయి, ఇక పో భూలోకాలు కానీ కిందకు దోసి పారేశాడు. డామ్మని అంత ఎత్తు నుంచి పడిపోయాడు ఆయన యయాతి. ఆనాడు యయాతి మివ పుణ్య అంతే దేవలోకాత్ పరిచ్యుతం అన్నారు. పుణ్యం పోగానే యయాతి మహారాజు గారు స్వర్గం నుంచి పడిపోయినట్టుగా పడిపోయేట, ఎవరు? దశరథుడు. అసలు ఎంత మాట అండి అది, దేవలోకం నుంచి పడిపోవుట అంటే మరొక అర్థం ఏంటో తెలుసా? దేవమార్గము నుండి పడిపోవుట అంటే మృత్యువుని పొందుట, అంటే చచ్చి స్వర్గానికి పోబోతున్నాడు ఈయన. అదృష్టవంతుడు కాబట్టి యయాతి మహారాజు గారు స్వర్గం నుంచి కింద పడిపోతుంటే ఆయన కూతురు కొడుకులు అంటే దౌహిత్రులు వచ్చారు. వచ్చి తమరెవరు ఏమిటని అడిగి కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగానే వెంటనే తిరిగి మళ్ళీ స్వర్గం ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు గొప్పవాళ్ళు కనుక అందుకే కూతురు ఉండి తీరాలట శాస్త్ర ప్రకారంగా. ఎవడైనా నరకం నుంచి స్వర్గానికో, స్వర్గం నుంచి భూమికో వెళ్ళాలంటే అలాంటి వాడు తనను తాను పొగుడుకోవాలి. అలా పొగుడుకున్నవాడు పాపాత్ముడి నాశనం అయిపోతుంటే వాడిని ఉద్ధరించాలంటే మళ్ళీ దౌహిత్రుడు ఉండాలట. కనీసం ఒక కూతురు ఉంటే, ఆ కూతురుకు ఒక కొడుకు ఉంటే, ఈ కొడుకు తద్దినం టైములో పక్కనుంటే భయంకర నరకం నుంచి ఉత్తీర్ణుడు అవుతాడు. ఇంకా తేలికే చెప్పమంటే ఇప్పుడు ఏమిటనమాట, ఉదాహరణకు మా నాన్నగారికి మేము తద్దినం పెడుతున్నాం, అప్పుడు మేమేం చేయాలి, తద్దినం పెడుతున్నప్పుడు మా సోదరి యొక్క కొడుకుని మా మేనల్లోండి పక్కన పెట్టుకోవాలి. అంటే మా నాన్నగారికి దౌహిత్రుడు కూతురు కొడుకు, వీడు ఉండడం వల్ల ఈ తద్దినం చాలా పుణ్యప్రదమై పితృదేవతలకి శాశ్వతమైన ముక్తి ఇస్తుందిట. అందుకని తద్దినంలో తప్పక ఉండవలసినవి ఏం చెప్పారనమాట, కూతు కొడుకు, కూతురు యొక్క కొడుకు, రజత దర్శనం, వెండి ఉండాలి, వెండి పాత్రలు, వెండి ఉద్ధరణి, వెండి పంచపాత్ర, ఇవన్నీ తద్దినంలో పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ తద్దినం సరి అయిన తద్దినం అవుతుంది, పితృదేవతలకు ఆనందం కలిగిస్తుంది. ఒకవేళ పితృదేవతలు మన వాళ్ళు ఎవరైనా నరకంలో ఉంటే ఆ నరకం నుంచి తక్షణం వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. అందువల్ల ఇవి తప్పనిసరిగా ఉంచాలి. ఇక మీద గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీ పితృదేవతలకి శ్రాద్ధం పెడుతున్నప్పుడు ఆ పూట వెండి వాడండి, బంగారం వాడకండి. అందుకే చేతికి ఉంగరం కూడా తీయించేస్తారు, దాని బదులు పవిత్రములు దర్భలు పెడతారు. ఇంకా అర్ఘ్యం ఈ నీళ్లు పోసేవి కానీ ఆచమన పాత్రలు కానీ అన్నీ వెండి వాడండి. రజత దర్శనంబు రజత కీర్తనమును కూతు కొడుకు, ఇవన్నీ మన పెద్దలు పురాణాల్లో మార్కండేయ పురాణంలో చెప్పారు. అందువల్ల ఎప్పుడు పితృదేవతల్ని అనుగ్రహించడానికి ఒక కూతురు ఉండాలి అన్నారు. ఒకవేళ కూతురు లేదు, అందరూ ఒక పిల్లలే, అప్పుడేం చేయాలి, భాగవతం సప్తాహం జరుగుతున్నప్పుడు పురాణం 7 రోజులు వింటే ఇక వాడికి దద్దినం పెట్టక్కర్లేదు ఎవరు. అందుకే ఇన్నిసార్లు పదే పదే భాగవత సప్తాహం అంటున్నామే, ఎందుకంటే భాగవతం చేతి కంకణం కట్టుకుని వినాలి వాళ్ళు. దీక్షా కంకణంతో 2 పూట్ల భాగవతం వింటే ఇంకా వాడు ఎటువంటి వాడైనా తరిస్తాడు. ఇవాళ కలియుగంలో పితృకార్యాలు చేస్తారని ఏం నమ్ముతామండి, ఇవాళ పిల్లలు తద్దినాలు పెడతారనే నమ్మకం లేదు. ఏదో కొంతమంది పెడితే పుణ్యాత్ములు పెట్టచ్చు కాక, తద్దినం ఏమిటి, బతికొండగానే పిండం పెట్టకుండా తీసుకెళ్ళి వీడికి గండం అయిపోయి ఓల్డ్ ఏజ్ హోముల్లో చేరుస్తుంటే వృద్ధాశ్రమాలని తయారయ్యాయి వచ్చిన వాళ్ళేమో మీ దగ్గర ఉన్న పెన్షన్ అంతా లాక్కొని ఏదో తన్నం పెట్టి మిమ్మల్ని కాలక్షేపానికి గురి చేస్తున్నారు. కన్నబిడ్డలు ఇవాళ ఇంట్లోకి రమ్మని తల్లిదండ్రులు పిలవడం మానేశారు. ఎంత దరిద్రం అండి ఇది, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నువ్వే దిక్కనుకున్న తల్లిదండ్రులు ఇవాళ నీకు బరువు అయిపోయారా, వాళ్ళని తీసుకెళ్ళి ముసరాళ్ళ ఆశ్రమంలో చేరుస్తావా, రేపు పొద్దున నీ బతికేమవుతుంది.